पहचान न पाया।
गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। అశ్వమేధ యజ్ఞ సందర్భంగా తిరుపతిలో కొంత స్థలం తీసుకుని వీలైన వాళ్ళు కొంతమంది 40 రోజుల గాయత్రి అనుష్ఠానము, ఎంతమంది వెళ్ళగలిగితే వెళ్ళి అనుష్ఠానం రాత్రి చేస్తారు, వాళ్ళు పొగలు అశ్వమేధ యజ్ఞ ప్రచారం చేస్తారు. ఈ విజయదశమి నాటికి అది మొదలెడదామని ఒక చిన్న కోరిక ఉన్నది. దానికి ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సప్తాహ విద్యను నేర్చుకోండి. ఈ సప్తాహ విద్యే ఈ భాగవత విద్య. ఈ అశ్వమేధ యజ్ఞంలో ప్రయాజగా నేర్పబడుతున్నటువంటి ఈ విధానమే రేపు ప్రపంచానికి కావలసినటువంటి విద్య అవుతుంది. ఈ విద్యనే పతంజలి యోగ శాస్త్రాలలో అష్టాంగ యోగ విద్యగా చెప్పారు. ఆ అష్టాంగ యోగ విద్యకి బేసిస్గా ఈ క్లాసులు మనం చేసుకుంటున్నాం. రేపు ప్రతి వ్యక్తి ఈ విధమైనటువంటి విద్య నేర్చుకోవలసి వస్తుంది. నేర్చుకోకపోతే ఇలాగే ఉంటుంది ప్రపంచం. కానీ ప్రపంచం ఇలా ఉండదు. ఏ టైంకి కావాల్సినటువంటి మార్పులు ఆ టైంకి వస్తాయి. యమ నియమాలు ఆహారానికి సంబంధం చెప్పాను నేను మీకు. దీనిని ఎలా ప్రాక్టీస్ చేస్తాం మనం? 3 నుంచి 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగుతూ, దానికి ఎక్స్ట్రాగా మనం ఏం ప్లస్ పాయింట్స్ కలుపుతున్నాం, పుదీనా నీళ్లు కానీ వాము నీళ్లు కానీ తులసి నీళ్లు కానీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వాళ్ళ యొక్క వాత పిత్త కఫ ప్రకృతికి అనుగుణ్యంగా డెవలప్ చేసాం ఈ విధానాన్ని. అంచేత ఇది మీకు లైఫ్ సైన్స్, ఇది కబుర్ల సైన్స్ కాదు. ఇది మీరు ఇప్పుడు కూర్చుని లెక్చర్కి ముందు ఆ ఎక్సర్సైజెస్ చేశారు అంటే వాటి ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్తుంది అంటే, మీకు క్యాటరాక్ట్స్ ఉండవు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండదు, సయాటిక ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఉన్నటువంటి టాక్సిన్స్ 2-3 రోజుల్లో పోతాయా? మోకాళ్ళ నొప్పి మర్రో అని ఏడుస్తూ డాక్టర్ దగ్గర మందు వాడు సంవత్సరాల తరబడి తీసుకుంటాడు, తగ్గదని తెలిసిన సంవత్సరాల తరబడి తీసుకుంటాడు. అది తెలుసు కదా ఈ మోకాళ్ళ నొప్పులకి వాటికి. కానీ సంవత్సరాల తరబడి ఎక్సర్సైజెస్ చేయలేడు వాడు. ఇంచేతంటే ఇందులో ఖచ్చితంగా తగ్గుతుంది, ఇది ఖచ్చితంగా తగ్గుతుంది దీంతో. అంచెచ్చేడు వాడు అంటే మన మానసిక స్థితి యమ నియమాలలో మనస్సు గురించి చెప్తున్నాను నేను. మీ మనస్సును మీరు అర్థం చేసుకోండి. అది పిల్లలకి చెప్పాలి మనం, మనకి అర్థం అవ్వాలి. మనకి నిజంగా కోరిక ఉంటే దానికోసం ఎంత పనైనా చేస్తాం. నేను సిగరెట్ తాగుతున్నప్పుడు మా తమ్ముడితో చెప్పేవాడిని నేను, ఇవాళ నుంచి మానేస్తున్నాను రా సిగరెట్ అని. వాడు చాలా ఆనందించాడు. ఎందుకంటే నేను సిగరెట్ తాగితే వాడికి పెద్ద బాధ, వాడు తీసుకురావాల్సి వచ్చేది. రాత్రి 1 గంటకు లేచేవాడిని సిగరెట్ తాగాలని వాడిని వాయించేవాడిని లేపి. ఇప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ కావాలి. ఈసారి మా తమ్ముడు వచ్చినప్పుడు అడగండి, తిట్టేవాడు నన్ను, తిట్టకుండా తిట్టేవాడు. కానీ నేను ఒప్పుకోను కదా, నాకు వాడు తిట్టినా లేకపోతే నువ్వు తిట్టుకో, దానికి తాగుడు తాగేవాళ్ళు ఎలాగవుతారు అంతే. తిట్టుకున్నా పెళ్ళం పిల్లలు ఏడుస్తున్నా నాశనం అయిపోతున్నా అని తెలుస్తూ. కానీ మీరు మీ జీవితాన్ని మీరు అనుకుంటున్నారు మీకు ఏ దుర్వ్యసనము లేదని. మీ ఆలోచనలు సవ్యంగా లేవు. ఉచితమైనటువంటి ఆహారము తీసుకుంటే చాలా మంచిది అని ఋషులు చెప్తున్నప్పుడు తీసుకోలేకపోతున్నాగా. ఎన్ని కారణాలు చెప్తామో మనం, కారణాలతో సంబంధం ఏముంది? రీజన్స్ అనవసరం, మీరు చెప్పండి. అది ఈ 7 రోజుల్లో మనం చెప్తాం వాళ్ళకి, ఇదే బాబు నీకు అర్థం చేసుకో. ముందు వాడికి స్పష్టంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నా రోగం రావటానికి కానీ నా రోగం పోవటానికి కానీ డాక్టర్ కానీ గురువు కానీ ఇంపార్టెంట్ కాదు. నా ఆలోచనలు మారాలి, నా ఆహారం మారాలి. అది యమ నియమాలంటే మనస్సు ఆహారం ద్వారా మారుతుంది. ఆ ఆహారం ద్వారా ఆ మారిన ఆహారం ఉన్నటువంటి వాళ్లే ఈ అహింస సత్యము అస్తేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనేటటువంటివి ప్రాక్టీస్ చేయగలరు. గయాంత్రాయతి ఇది గాయత్రి అనేటటువంటి ఆ గాయత్రీదేవి యొక్క 10 భుజములు ఇవే. 10 భుజాలు ఉన్నాయి కదా గాయత్రీదేవికి, ఇవే ఈ మానసిక స్థితులే. నాకు ఆ మానసిక స్థితి వస్తోందా లేదా, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ మానసిక స్థితికి ఏ సాధనలు అక్కర్లేదు అని చెప్పండి. అహింస ప్రాక్టీస్ చేయటానికి నువ్వు ఏం ప్రాక్టీస్ చేయాలి, హింస చేయకుండా ఉండటమే. అస్తేయము ఏం చెప్పాను, అస్తేయానికి మీరు భోజనం చేస్తున్నప్పుడు ఎక్కడ తింటున్నా కూడా ఒక ముద్ద బయటికి వెళ్ళి పెట్టి రండి. ఎక్కడున్నా మీరు, ముస్లిమ్స్ వాళ్ళు రైల్లో వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటే ఆఖరికి గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా శుక్రవారం నాడు నమాజ్ చేయడానికి ఓకే నువ్వు పో అంటున్నారు. అలాంటిది మనం సిగ్గుపడతాం, ఇది మంచి పేరు. నేను తింటున్న ఒక ముద్ద ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలిగా ఉన్నవాడికి ఒకడికి పెడుతున్నాను అని నువ్వు వాళ్ళ చేత కూడా చేయించవలసింది పోయి వాళ్ళు నన్ను ఏమంటారో అని చెప్పి మానేస్తాం. మరి మార్చండి, అదే ఆ మానసిక స్థితి. ఆ మానసికమైంది మారటానికి ఆహారం చాలా ముఖ్యం. మంచి పని చేయటానికి సిగ్గుపడతాం, వెధవ పనులు చేయటానికి ఏ విధమైనటువంటి సిగ్గు ఉండదు. అంతే కదా, మీరు ఆలోచించుకోండి, అది చెప్పింది అది చెప్పాలి మీరు. ఇది మన మానసిక స్థితి. మరి అది కరెక్ట్ చేయకుండా మీరు యోగాసనాలు ఏమేస్తారు, ఆ దేవుణ్ణి ఏం చూస్తారు? దేవుడు వస్తే మాత్రం మీరు గుర్తించగలరా ఆ శరీరంలో? మురికి కాలువలో మీరు గంగనీళ్ళు పోస్తే అది గంగనీళ్ళు అవ్వదు, అది మురికి కాలువ అవుతుంది. అది మీరు మారాలి, మీరు చెప్పాలి. ఇది యమ నియమ ఆసన ప్రాణాయామాలకి ముఖ్యం ఆహారం. ఆహారానికి మళ్ళీ 3 చెప్పాను నేను, పుదీనా నీళ్ళు, తులసి నీళ్ళు, వాము నీళ్ళు. ఈ వాము నీళ్ళు ఎవరు తీసుకోవాలి, తులసి నీళ్ళు ఎవరు తీసుకోవాలి, పుదీనా నీళ్ళు ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, 3 ఒకే రోజు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇవంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే ఆయుర్వేదం యొక్క వాత పిత్త కఫాలకి. ఈ వాత పిత్త కఫాలకి మీ యొక్క ఏమంటారు దీన్ని, పల్స్ రేట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. 16 రోజుల సాధన ఉంది దానికి, పల్స్ రేట్ ఎలా తెలుసుకోవాలో చూసుకోవటానికి. అంతకంటే ముందు రాదు, ఏంటంటే ఆ 16 రోజుల్లో అమావాస్య నుంచి పౌర్ణమి మధ్య ఆ నాడి ఎలా మారుతుందో మీరు తెలుసుకోవాలి. కనుక ఒక రోజులో ఏమొస్తుందని ఆ నాడి బట్టి మీరు చూసుకోవాలి. మీరు పుదీనా నీళ్లు తాగారా, తులసి నీళ్లు తాగారా, వాము నీళ్లు తాగారా, మరి ఇవంతా నేను ఎప్పుడు మీకు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ 1 లెక్చర్ 2 లెక్చర్ల మీద మీరు ప్లాన్ చేసుకోవాలి. 4-5 గంటలు మీరు ఇచ్చి నేను చెప్పిన దానికోసం మీరు అవస్థ పడితే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. నేను చెప్పే 1/2 గంటలో ఎన్నని చెప్పగలను నేను, కానీ చెప్పినది గుర్తుంచుకుని ఇక్కడికి వచ్చేసి ఉండండి అనేది అందుకు నేను. ఎప్పుడు నేను అలా వెళ్తున్నా మీరు అడిగితే చెప్పిన దానికి ఆ బుక్ ఏదో తీసుకుని మీరు చదువుకోవచ్చు. విద్య రావాలి, ఉత్తనే రాదు ఇది. ఇంచేత ఉపవాసముతో పాటు మొదటి రోజు చేయిస్తాం ఇది, లేకపోతే 2వ రోజు. మొదటి రోజు ఇంట్రొడక్షన్ ఇవ్వండి, 2వ రోజు ఉపవాసం చేయించండి. దాంట్లో ఈ నీళ్ళు ఇస్తాం మనం, ఆ నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, రైట్? ఇది యమ నియమములు. ఇది కాకుండా ఆసన ప్రాణాయామాలు, ఇవన్నీ జంటలు. ఆసనం వేరు ప్రాణాయామం వేరు కాదు, ఆసనమే ప్రాణాయామము, జంట అది. అంచేత ఏది ముందు వేయాలి అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు యోగాసనాలు నేర్పించేటటువంటి వాళ్ళకే వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి కూడా సవ్యమైనటువంటి అవగాహన రాలేదు. ప్రాణాయామము అంటే ప్రాణాన్ని కొలుచుట, లేకపోతే ప్రాణానికి డైరెక్షన్ ఇవ్వట. ప్రాణశక్తి నాడుల్లోంచి వెళ్తుంది. నాడుల్ని కనుక నువ్వు ఫోల్డ్ చేయగలటువంటి మడపెట్ట, నాడుల్ని నువ్వు మడత పెట్టగలిగితే ప్రాణం యొక్క దిశ మారుతుంది. అంచేత ఆసనమే ప్రాణాయామం అయిపోతుంది. మనం వేరుగా ప్రాణాయామం చెయ్యం, ఆసనం నువ్వు చేస్తున్నావు అంటేనే అర్థం ప్రాణాయామం చేస్తున్నావు నువ్వు. కానీ ఫ్లో ఎక్కువ రావటానికి మనం బంధిస్తూ ఉంటాం. చూసా, వాటర్ మామూలుగా వెళ్తుంది, దూరంగా పెట్టాలంటే ఏం చేస్తాం? అది చేయొచ్చు ప్రాణాయామంలో. మీరు ఏ పర్టికులర్ డైరెక్షన్లో మీరు కొట్టాలో ప్రాణశక్తి, కానీ ఆ ప్రాణశక్తి ఎక్కడ కొడతారు మీరు? మీ శరీరంలో కాదు కొట్టేది, ప్రపంచంలో కొడతారు. ప్రాణము సర్వత్రా వ్యాపించి ఉంటుంది ప్రాణశక్తి. అందుకే ఈథరిక్ బాడీ గురించి నేను అంత ఇది పడినా ఎందుకో మరి, అది మరి ఎక్కడ లోపం ఉందో మాత్రం అర్థం అవటం లేదు. 3 నెలలు అయింది చెప్పి. అయిపోయింది మాస్టరు, అవ్వలేదు కదా. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అవ్వాలి అనుకునేటటువంటి తపన ఉండి డేట్ పెట్టుకు చేయకపోతే అవ్వవు. నేను చేస్తే ఎందుకు అవుతాయి? ఇవాళ సాయంత్రానికి అయిపోవాలంట, చచ్చామన్నమాట ఇప్పుడు. అది మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి మీకు అనేది నాకు అర్థం కావటం లేదు. ఎన్నాళ్ళు మీకు నేర్పించాలేదు నేను? అవ్వో బాగా అవ్వాలి మాస్టరు, ఎప్పటికీ బాగా అవ్వదు. మీరు 3000 సంవత్సరాలు తీసుకోండి, ఇంకోటి వచ్చి దాన్ని ఇంకా బాగు చేయొచ్చు అంటాడు. చెప్తే పర్ఫెక్షన్ కోసం ట్రై చేయకండి, ఫినిష్ ఇట్. ఎందుకు చెప్పానంటే, ఈథరిక్ బాడీ అన్న ప్రాణమయ కోశం అన్న ఒకటి, అన్నమయ కోశం తర్వాత వచ్చేది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశము ఇంటర్కనెక్టెడ్, నా ప్రాణమయ కోశము, నీ ప్రాణమయ కోశము, ఆ ప్రాణమయ కోశము, ఆ ప్రాణమయ కోశము, ప్రతి ప్రాణి యొక్క ప్రాణమయ కోశమే ఇంటర్కనెక్టెడ్. ఏ విధంగా ఇంటర్కనెక్టెడ్? ఇక్కడ మనం కూర్చున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదిలేము. ఇంతకీ నేను నా గాలి పీల్చుకున్నానా, మీ గాలి పీల్చానా? ఎవరు గాలి పీల్చాను? అలాగే ప్రపంచం అంతా గాలి పీల్చుకుంటుంది కదా, ఇంతకీ ఎవరి గాలి అది? అందరూ పీల్చుతున్నారు, అందరూ వదులుతున్నారు. ప్రాణాయామముకులో ప్రాణశక్తి కూడా ఇలాగే ఉంటుంది సర్వత్రా. కానీ మీ లోపలికి వెళ్ళగానే అది మీ గాలి అయిపోయింది, వాడి లోపలికి గడపగానే అది వాడి గాలి అయింది. వదిలేసరికి మళ్ళీ అది నా గాలి నీ గాలి కాదు, అది అందరి గాలి. అది ప్రాణం అలా ఉంటుంది ఆవరించి. అర్థమవుతుందా? ట్రై టు రికగ్నైజ్ ఇట్. దాన్ని ఏమంటారు, ట్రాన్స్పరెన్సీస్ తయారు చేయమని చెప్పాను నేను. బట్ కొంచెం టైం తక్కువ ఉంది, మీరు రెడీ అవ్వాలి. అది ఇదేంటిది? ఆసన ప్రాణాయామాలు. ఏ ఆసనముతో ఆ ప్రాణశక్తి ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందో మీకు తెలియాలి. ఈ గాలి నేను పీల్చాను వదిలేను కదా, ఈ నేను ఈ పీల్చిన వదిలిన గాలే కదా కొంప ముంచుతోంది. నేను పీల్చకపోతే కారు పీలుస్తుంది, వదులుతుంది, అప్పుడే కదా కారు రన్ అవుతుంది. ఆ గాలి ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కదా. మరి మనము ప్రాణాయామం చేసినప్పుడు ఆ ప్రాణశక్తి ఎక్కడో అక్కడ మారుతుంది కదా. ఆ అవగాహన రావాలి మనకి. యమ నియమ ఆసన ప్రాణాయామాలు జంటలు. దీని తర్వాత జంట, ఆసన ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార ధారణ. ముందు ధారణ, ప్రత్యాహార ధారణ జంటలు, ప్రత్యాహారము ధారణము జంట. అది మీకు ఓంలో చెప్పిస్తున్నాను నేను. ప్రత్యాహారము అంటే ఏంటి? బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క లక్షణాలకు విరుద్ధంగా అంతర్గతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్న వాటికి ఆహారం. ప్రతి ఆహారము అర్థమైంది కదా. బయట ఉన్నటువంటి శ్రవణానికి బదులు దివ్య శ్రవణము, బయట ఉన్నటువంటి స్పర్శకు బదులు దివ్య స్పర్శ. ఈ 5 ఇంద్రియాలకి మీకు అంతర్గతంగా లభిస్తుంది మీకు కాంటాక్ట్. ఈ అంతర్గతమైనటువంటి కాంటాక్ట్ ప్రత్యాహారము. ఆ కాంటాక్ట్ ఉంచుకోవటం ధారణ, ధారణ చేయటం. మేధ అంటే మేధస్సులో ధారణ చేయటము, అశ్వమేధం అది చెప్తుంది. అంచేది ఇదంతా అశ్వమేధ ప్రక్రియే. వేరుగా ఆ రోజు చేసేటటువంటిది దాని పూర్ణాహుతి మాత్రమే. ఇదంతా చేయకుండా అశ్వమేధంలో మీరేం చేయలేరు. పరీక్ష చదవకుండా వాడు ఆ 3 గంటలు పరీక్ష రాస్తానంటే అట్ట, 3 గంటలే పరీక్ష. కానీ దానికి ఎన్నేళ్ళు ప్రిపేర్ అవుతాడు వాడు? 1 సంవత్సరం పాటు ప్రిపేర్ అవుతాడు. ఈ అశ్వమేధ యజ్ఞం కూడా 3 గంటలే జరగవచ్చు అక్కడ. కానీ మీరు 1 సంవత్సరం ఏంటి నేర్చుకున్నారో అది ఇక్కడ ఆహుతి వేయాలి అన్నది మీకు అర్థం అవ్వాలి. ప్రక్రియ తెలియాలి యజ్ఞం యొక్క. అది ఇక్కడ అగ్రిష్టోమ యజ్ఞ విధానంలో మీరు నేర్చుకోగలుగుతారు. దానికి ముందు ఏమేమి నేర్చుకోవాలి? మీరు అమావాస్య పౌర్ణమి యజ్ఞాలు నేర్చుకోవాలి, పశుబంధ యజ్ఞాలు నేర్చుకోవాలి, వాజపేయి యజ్ఞాలు. ముందు అగ్నిష్టోమ యజ్ఞం వస్తుంది. కానీ వాజపేయి యజ్ఞాలు మనం చేసేస్తున్నాం. వాజపేయి యజ్ఞాలే సంక్షిప్త గాయత్రి హవనం, ఇది లేదు. మరి అదేం అర్థమవుతుంది? కానీ మరి ఎందుకు చెప్పారు గురువులు? పట్టుకునే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. మనకి రొంప పట్టిన ఊదొత్తి వెలిగిస్తే నాకు వాసన రాకపోవచ్చు, కానీ రొంప లేని వాడికి వెళ్ళిపోతుంది కదా. ప్రాణశక్తి అన్ని చోట్ల ఉంది కదా. అంటే మనం పట్టుకోలేకపోయినా ఆ సంక్షిప్త గాయత్రి యజ్ఞ విధానాలు ఆ రొంప పట్టిన వాడికి వెళ్తాయి. కానీ మీరు ఎన్నాళ్ళు ఆ రొంప పట్టుకుంటారు అని నా బాధ అది. అంచేత దాన్ని ఏం చేస్తారో మరి, హౌ యూ విల్ లెర్న్ ఇట్? నేనేం ప్లాన్ వేయలేను అని చెప్తున్నాను నేను. వేసి వేసి ఆ ప్లాన్కి నేను ఒక్కడనే ఉండటం అలవాటు అయిపోయింది నాకు. ఎలా నేర్చుకుంటారో చూసుకోండి. అది లేకపోతే మీరు నేర్చుకోలేకపోతే నేర్చుకోగలిగే వాళ్ళకినైనా పిలిచి నేర్పించండి. మీరు చదువుకోలేదు కనుక నా పిల్లల్ని చదివిస్తాను అంటలే, వాళ్ళని ఏడిపించి మరీను. మరి తెలిసిన వాళ్ళ కుటుంబంలో ఒకడు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదవకపోతే బెల్ట్ పెట్టి కొడుతోంది. ఎందుకు బెల్ట్ పెట్టి కొడుతున్నావు అంటే నీకు తెలియదు రామకృష్ణ, ఊరుకో నేను చదువుకోలేదు అంచేత ఏంటో. వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలనే తపన మీరు నేర్చుకోలేకపోతే యజ్ఞ విద్య నేర్చుకునే వాళ్ళు ఉందే ఎవరైనా వాళ్ళకి చెప్పండి ఇక్కడ నేర్పుతున్నారని, అదైనా చేయండి. ఇది దేని చెప్పాను నేను, ప్రత్యాహార ధారణ. ఈ ఆ ప్రత్యాహారం మార్చాం మనం, అంతర్గతమైనటువంటి జాగ్రత్త అవస్థ, అంతర్గతమైనటువంటి స్వప్నావస్థ. అంతర్గతమైనటువంటి సుషుప్తి. ఇప్పుడు అంతర్గతమైనటువంటి పేరు ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు మనం మూడు చెప్పుకున్నాం కదా, ఏమేమి చెప్పుకున్నాం మనం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. ఏ అవస్థలో చెప్పుకున్నావు ఇది? మెలకువగా చెప్పుకుంటున్నావు, స్వప్నంలో ఉన్నావు నువ్వు, జాగ్రత్తలో నిద్ర గురించి మాట్లాడుతున్నావు. ఇదేంటి బాహ్య ప్రవృత్తి, ఇది అర్థమవుతుందా? ఇది కాదు మీరు నేర్చుకోవాల్సింది, ఆ అంతర్గత ప్రవృత్తి నేర్చుకోవాలి. మీకు ఆ తేడా అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నామో చేస్తున్నప్పుడు. లేకపోతే చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. అంతర్గతమైన జాగరూకత, అంతర్గతమైనటువంటి సపనస్థితి, అంతర్గతమైనటువంటి సుశక్తి. దానికి సెంటర్స్ అవి, మూలాధారము, స్వాధిష్టానము, జాగ్రత్త అవస్థకి లింక్డ్. అందుకే స్వాధీనేంద్రియమే జాగ్రత్త అవస్థలో మీకు ఆకర్షిస్తుంది. అంతకంటే మీరు అసలు ఆకర్షింపడం ఇంపాసిబుల్, అక్కడ అది ఎవడో ఏం చేయలేడు. బాహ్య జగత్తులో మీరు జీవిస్తూ స్వాదేంద్రియ జననేంద్రియాలకి మేము లోను కాము అంటాం, శుద్ధ అబద్ధం అది. ఎందుకంటే అది ఉంటేనే మీరు జాగ్రత్త అవస్థలో ఉంటారు. అదే మీకు ఆకర్షణీయంగా ఉంటుంది. స్వప్నస్థితి గడిపారు, ఈ రెండిటికీ మధ్య, సారీ, సుషుప్త అవస్థ గడిపారు, ఈ రెండిటికీ మధ్య స్వప్నస్థితి ఉంటుంది. ఆ స్వప్నస్థితి ఏది కంట్రోల్ చేస్తుంది? మణిపూరకము, అనాహతము. ఈ మణిపూరక అనాహత చక్రాలు ఏం చేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి మన శరీరాల్లో. అప్పుడు కానీ ఒక వ్యక్తి, ఈ ఐదుగురు గురించి నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, సఫలమైనటువంటి వ్యాపారవేత్త, సఫలమైనటువంటి శాస్త్రజ్ఞుడు, సఫలమైనటువంటి, అది నేను చెప్పేది, సఫలమైనటువంటి రచయిత, సఫలమైనటువంటి రాజనీతిజ్ఞుడు, సఫలమైనటువంటి సాహితీవేత్త, వరల్డ్ ఫేమస్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మణిపూరక అనాహత చక్రాలు యాక్టివ్గా ఉంటాయి. మీరు చూడండి, వాళ్ళు స్వాధీంద్రియం జైనేంద్రియం వాళ్ళని బాధించవు. వాడు ఎప్పుడు వాడి గొడవలో వాడు ఉంటాడు తప్ప అసలు బయట సంగతి ఏం తెలియదు వాడికి. బిజినెస్ మ్యాన్కి కానీ వాడికి కానీ ఏం తింటున్నాడో, వాడు ఏం తింటాడో, వాడు తినే టైం అయిపోయింది కనుక తినాలి అనే గొడవ ఏమి ఉండదు. ఎప్పుడు వాడికి ఏం గొడవ ఉంటుంది, ఎవరిని ఏం చేయాలా, ఎలా తీసుకురావాలా, ఏదైనా లాభసాటి దొరికిందనుకోండి, బుర్రలో ఐడియా వచ్చిందనుకోండి, పొద్దున్న చూద్దాం అనుకోడు వాడు, అప్పటికప్పుడు లేచి తక్షణమే చేసేస్తాడు. అంటే ఏ చక్రం పనిచేస్తుందో అక్కడ అర్థం చేసుకోండి, మణిపూరకము, అనాహతము. దాని మీద మీ మనస్సు వెళ్ళాలి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత. ఏంటే ఆజ్ఞాచక్రం, విశుద్ధి, విశుద్ధి ఆజ్ఞ. ఆ స్టెప్పింగ్ అప్, ఆ ప్రాసెసెస్ మీకు అర్థం అవ్వాలి. ఇది ప్రత్యాహార ధారణ అంటే ఏంటి, ఇంద్రియాలకి ఆహారం చేసాం, ధారణ దేని మీద ఉంది, చక్రాల మీద ఉంది, ధారణ చక్రాల మీద ఉంది. దీని తర్వాత ధ్యాన సమాధి. ఈ ధ్యాన సమాధి శరీరంతో చెయ్యము, దీనికి శరీరం ఉపయోగపడదు. ధ్యాన సమాధులకి శరీరాతీతమైనటువంటి స్థితి, అది ఇంద్రియాతీతమైనటువంటి స్థితి. కానీ మాట్లాడితే ధ్యానం చేస్తూనే ఉంటారు అందరూ, పొద్దున్న సాయంత్రం కూడా ధ్యానాలు చేసేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకోటి కూడా పెద్ద డిస్కషన్ ఏంటంటే, మేము ఏ ధ్యానం చేయాలి, ఫలానా గురువు దగ్గర ధ్యానం నేర్చుకుందాం మాస్టరు, మీ దగ్గర మేము ధ్యానం నేర్చుకోవచ్చా, ఫలానా హోటల్లో మేము టీ తాగాము, మళ్ళీ టీ ఇస్తే తాగొచ్చా అని ఎవడో అడగడు. మీరు తాకపోతే మేము బాధపడతాం అంటాం మనం అనేసరికల్లా వాడు మన బాధ మీద దృష్టి వచ్చి వాడు టీ తాగేస్తాడు. వాడికి నిజంగా తెలియదు వాడు తాకపోతే బాధపడమని, నిజంగా బాధపడతాం మనం అంటాం కానీ ఎంత నటనమయమైనటువంటి జీవితం అవుతుందో ప్రతి చోట గమనించుకోండి. మీరు మీకేం బాధ లేదు, బాధపడింది అంటాడు. వాడికి తాగాలని లేదు నిజంగా, కానీ తాగుతాడు. కానీ ఇదంతా చేస్తే ఏం చేస్తాడంటే, లేకపోతే సంబంధాలు ఎలా ఉంటాయి సార్, వాడు బాధపడతాడు కదా. ఇంచేత ఈ ధ్యానము ఇంద్రియాతీతమైనటువంటి స్థితి, దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంద్రియాలు ఇటు ఉండాలి, అక్కడ కాదు. నేను చెప్తాను, దాని మీద మీ దృష్టి ఉండాలి. అంచేత ఆ ధ్యానమైనటువంటి స్థితి, ఆ లయం అయిపోగలిగితే మీరు ఆటోమేటిక్గా ధ్యానంలోకి ప్రవేశిస్తారు. అది ప్రాక్టీస్ చేసుకోండి. అంచేత మొత్తము ఇవే స్టెప్స్, ఇదే జీవనీ విద్య, ఇదే సంజీవనీ విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ చెయ్యాలి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఆహారంలో మార్పు తీసుకురావాలి. ముందు ఆహారంలో మార్పులు తీసుకురాకుండా నాకు ఇది వస్తుంది అనుకునేటటువంటి భ్రమలో ఉండదు, ఉండకండి. మీరు రాదు ఇదంతా మీకు. మరి చేసుకోవచ్చా చేసుకోకూడదా, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఆహారంలో కూడా మార్పు వస్తుంది, ఇటు నుంచి కాకపోతే అటు నుంచి వస్తుంది. ఇది ఈ సప్తాహంలో మనం చెప్తాం. ఇది ఇదే సెంటర్ తిరుపతిలో విజయదశమి నాడు దాని తర్వాత రోజు పెడదామని, 40 రోజుల పాటు జరిగేటటువంటి ఆ శిబిరంలో 125,000 గాయత్రి మంత్ర అనుష్ఠానాలు చేస్తారు వాళ్ళు. రోజుకి 3.5 గంటలు జపం చేయాల్సి వస్తుంది. ఆహారం ఇలాగే ఉంటుంది, 40 రోజుల పాటు జరిగే ప్రక్రియ అది. కానీ న్యాచురల్గా దానికి ఈ పాత చింతకాయ పేర్లు పెట్టాను నేను, కొత్త పేర్లు పెడతాను నేను. కాన్షియస్నెస్ టెక్నాలజీ అను, న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ అను, ఏదో పెడతా, న్యూ ఏజ్ సెంటర్ అను ఏదో. కానీ చెప్పేవి ఇదే అక్కడ. మళ్ళా ఇంచేత 40 రోజుల పాటు జరిగేటటువంటి ఆ సాధన దాంట్లో బయటేమో రాత్రిళ్ళు ఇచ్చేస్తారు. మీరు పొగలు వ్యాను ఏదో వేసుకుని అశ్వమేధ యజ్ఞ ప్రచారానికి వెళ్ళిపోతాం మనం. ఈ అశ్వమేధ యజ్ఞ ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ 13వ తారీఖున ఎక్కడైతే ఈ అశ్వమేధ యజ్ఞం జరగబోతుందో అక్కడ మనము 1000 మందిని సమకూర్చుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు, రోజుకి లఘు అనుష్ఠానం చొప్పున చేసుకుంటారు. ఎన్ని మాలలు చేయాలి రోజుకి? 24 మాలలు చేస్తాం కదా, 2.5 గంటలు 3 గంటలు జపం చేస్తాం ఆ స్థలంలో. చేస్తే 1000 మంది 24 కోట్ల గాయత్రి మంత్ర జపం పూర్తవుతుంది. అంచేత అశ్వమేధ యజ్ఞానికి ముందే 24 కోట్ల గాయత్రి మంత్ర జపము మన సంస్థ పూర్తి చేస్తుంది. అంతకంటే ముందు అశ్వమేధ యజ్ఞం గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మండల దీక్ష 40 రోజుల పాటు ఈ చేతనత్వ విజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు తయారవుతారు బిఫోర్ అశ్వమేధ. ఇది అయిపోగానే ఇంకా వీళ్ళు ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. ఇంతకంటే అద్భుతమైనటువంటి ఛాన్స్ రాదు. ప్లానింగ్ అవుతే నేను ఇచ్చాను, కానీ ఆ ప్లానింగ్ మీరు ఎలా సఫలీకృతం చేస్తారు అన్నది మీ చేతిలో ఉంది. చాలాసార్లు బ్లాబెట్స్కి దగ్గర నుంచి నేను మీకు ఉదాహరణ ఇచ్చాను, వాళ్ళు వేసిన ప్రతి ఫ్లైను ఫ్లాప్ అయింది, ఏ ప్లాను సక్సెస్ కాలే. గురువుల యొక్క పెద్ద మార్క్ ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు వేసిన ఏ ప్లాను సక్సెస్ అవ్వదు. అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతారు వాళ్ళు, ఇంకో రూపంలో వస్తుంటారు. అరవిందో ఏం చెప్పాడో అడిగి తెలియదు, శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పాడో అడిగి తెలియదు. గాయత్రి మంత్రం గురించి చెప్పడానికి దయానంద సరస్వతి పేరు వదిలేసి మళ్ళీ ఆయన ఎందుకు పెట్టారు, ఏంటి తేడా ఇద్దరికి? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్లాన్ వేస్తాం, ప్లాన్ సక్సెస్ అవటం మీ మానసిక స్థితి బట్టి ఉంటుంది. మానవ జాతి అది కావాలి అని కోరుకుంటే హిట్ అయిపోతుంది. మానవ జాతి ఇంకా లేవదు, మళ్ళీ చేస్తారు యదా యదా ఈ ధర్మస్య అని. కానీ అశ్వమేధ యజ్ఞం అనేది ఆధ్యాత్మిక జగత్తు గురించి మీకు అవగాహన ఉంటే, అది పరాకాష్ఠ అన్నమాట, ఋషుల పరాక్రమం యొక్క, ఆధ్యాత్మిక వేత్తల యొక్క అది లాస్ట్ రిసార్ట్. ఇంకా వాళ్ళు దాన్ని రిపీట్ చేయగలరే తప్ప ఇంకా అంతకంటే పెద్ద ప్రయత్నం చేయలేరు వాళ్ళు. ప్రబలమైనటువంటి పురుషార్థం అంటాం దాన్ని, లాస్ట్ అటెంప్ట్. ఈ లాస్ట్ అటెంప్ట్ని నిజంగా చేతనత్వ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయటానికి జరిగే సమూహంగా మనం మార్చుకోగలము ఈ ప్లానింగ్ మనం చేసుకోగలిగితే. 7 రోజుల ప్రోగ్రామే ఇది. మీరు ఎక్కడ చేసుకున్నా మీ కుటుంబాలలో కూడా చెప్పేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ మీరు ముహూర్తం పెట్టుకోకండి, ఇది మీరు చెప్పడం మొదలెట్టేయండి. ఇది చెప్పింది అర్థమైంది కదా, 7 రోజులలో నేను చెప్పదలుచుకున్నది ఏంటో టాపిక్స్ అర్థమైపోయాయి కదా. ఈ టాపిక్స్ని నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేయండి. రోజుకి 3 గంటలు 4 గంటలు క్లాసెస్ లాగా ఇది నేను చెప్పేటటువంటిది 7 రోజుల్లో పూర్తి అయిపోయేటట్టు చూడండి. సిలబస్ ఫ్రేమ్ చేయండి. అంటే సిలబస్ చెప్పేశాను నేను, ఏంటి సిలబస్ కాదు, టైం టేబుల్. ఏ క్లాసులో ఏం చెప్తారు, కారణం ఏంటి అంటే నాకు ఇంకా చాలా చాలా పనులు నా మీద ఉన్నాయి, దీనికి నాకు టైం దొరకటం లేదు ఆలోచించడానికి. అసలు యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏ కార్యక్రమం చేసినా అది చాలా సింబాలిక్గా ఉంటుంది, అది ఒక చిన్న పని మాత్రమే అవ్వదు. అశ్వమేధ యజ్ఞం ఎన్ని రోజుల యజ్ఞం? 3 రాత్రుల యజ్ఞం. ఇక్కడ పని ఎన్ని రోజుల్లో పూర్తవ్వాలని చెప్పాను నేను. దేన్ని మారుస్తున్నాను ఇక్కడ నేను? కిచెన్ని, బాత్రూమ్ని, స్వాదేంద్రియ జనేంద్రియాలని. అటాక్ ఎప్పుడు జరిగింది అమెరికా మీద? 8 డేట్న జరిగిందో మీకు ఏమైనా గుర్తుందా? ఇవాళ ఏం తారీఖు? 3 రోజుల్లో అయిపోవాలన్నా నేను. ఏమవుతుందో మీరు చేయగలుగుతారు చేయలేరు, కానీ మీకు ప్రేరణ ఇవ్వటానికి చెప్తున్నా. అంత ఇంపార్టెంట్ దాన్ని, మీరు ఎంత నిర్లక్ష్యంగా చేస్తారు దాన్ని. ఇట్ మే చేంజ్ ద వరల్డ్. ఎవడో ఒకడు ఒక చిన్న యాటమ్ బాంబు కనిపెట్టాడు, ఫార్ములా ఎంత చిన్నది కనిపెట్టాడు కదా, తర్వాత ఏమైంది ప్రపంచానికి? ఇది అలాంటిదేనేమో. మీకు అవగాహన వస్తే మీ చేతనత్వాలు మారాలి. మారని చేతనత్వంతో నేనేం చేస్తాను? కానీ చేతనత్వం మార్చుకోవాలనే తపన మీకు ఉంటే చెప్పింది చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ప్రణాళిక ఇచ్చాను కదా తిరుపతిలో, అది చేద్దాం అంటున్నాం. మరి తిరుపతిలో స్థలం అది ఎవడు చూస్తాడు? చూడగలిగేవాళ్ళకి అప్ప చెప్పాను నేను. మనమే అసలు చూడక్కర్లే, నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే వెళ్ళిపోయే చెట్టు కింద కూర్చుంటాం. వివేకానంద వాళ్ళు ఏం చేశారు? స్థలం కోసం ఆగారా ఏంటి? రామకృష్ణ మిషన్ని మీకు నేను చెప్పిందే అవగాహన అవుతే వెళ్ళి కూర్చోవచ్చు. మరి మీరు వెళ్ళి కూర్చోవచ్చు కదా మాస్టారు, నేను కూర్చునే ఉన్నాను. అక్కడ ఎవడొస్తాడు ఇక్కడికే? రాకపోతే ఉన్న ఊళ్ళోనే ఎవడు రాకపోతే, నేను చెట్టు మీద కూర్చుంటే ఎవడు రాడు. వచ్చినా ఎందుకోసం వస్తాడు? ఆయన దగ్గరికి వెళ్తే నా భౌతిక కోరికలు తీరుతుందేమో అని వస్తాడు. అలాంటి వాళ్ళు అక్కర్లే. అర్థమవుతుందా ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను? అంచేత 40 రోజుల సాధన మీరు మొదలట్టే వచ్చి ఇవాళ నుంచి అక్కడికి వెళ్ళి మొదలెట్టక్కర్లే. అవగాహన ఉంటే చేతనత్వ విజ్ఞానం మాత్రం ఇదే, ఇంక ఇంతకంటే కొత్త విజ్ఞానం ఋషులు ఇవ్వలేరు మీకు. ఇది తప్ప మీరు ఏ పుస్తకం అయినా తీయండి ఇదే వస్తుంది, ఏదో పేరులో వస్తుంది, కానీ అన్నీ కావాలి. ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే సింథసైజ్ చేశాను అన్నిటినీ. స్పెషలైజేషన్స్ లేవు ఇక్కడ, అంతా కూడా సింథసిస్, ఆర్గనైజేషన్. ఎవరి స్పెషలైజేషను? వాళ్ళ స్పెషలైజేషన్. ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో స్పెషలైజ్ చేశారు. నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాను, ఇంకోటి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తాను. కానీ స్టూడెంట్స్కి రెండు కావాలి, మానవులకి అన్నీ కావాలి. అంటే నేను ఫలానా గురువు చెప్పిందే చేస్తాను, మిగతా సబ్జెక్టులు ఫెయిల్ అవుతావు. చేత ఈ భావన మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని, అసలు మీకు మొత్తం జీవన విద్య అర్థమైందా ఏంటో? ఆహారము ద్వారా మనస్సులో యమనియమాలను తెచ్చుకుని ఆ శక్తిని ఆసన ప్రాణాయామాలు ద్వారా ప్రత్యాహార ధారణలకు ఉపయోగించుకుని తద్వారా ధ్యాన సమాధి స్థితి పొందుట, ఇది సిలబస్. ఏ గురువైనా ఎవడైనా ఇంతే చేయాలి, దాని వాడి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు దానికి ఉంది. అంచేత ఫండమెంటల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మనం ఎలా స్టెప్స్ తీసుకోవాలో ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా ఉంది. వాత పిత్త కఫాలు, ఉపవాసాలలో ఉన్నటువంటి విధానాలు ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నాయి. దాన్ని మీరు ఎలా సింక్రనైజ్ చేస్తారు, అదే రీసెర్చ్ వర్క్ అని చెప్పేది, లైబ్రరీ వర్క్ అని చెప్పేది, అది మీరు ఎలా నేర్చుకుంటారు? కంగారు మాత్రం పడకండి. మీరు ఇంత చెప్పేస్తున్నారు మాస్టారు మా బుర్రకి ఏమీ ఎక్కటం లేదు, ఎక్కదు. ఎక్కడో మొదలెట్టాలి మీరు. మీకు ఏ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మొదలెట్టేయండి. ఒకే టాపిక్ అందరూ చేసుకోక్కర్లేదు, మీరే మీరు మాట్లాడుకుని నేను దీన్ని చూస్తాను. ఒకళ్ళ ప్రాణాయామం చూసుకుంటారు, ఒకళ్ళ ఆసనాలు చూసుకుంటారు. అన్నీ అందరూ చేసేటటువంటి ప్రయత్నం ఇంకా చేయకండి, చాలా కష్టం అది. కానీ ఎక్కడా కూడా మీకు నీరసం మాత్రం రానివ్వకండి. నీరసం వచ్చింది అప్పుడు ఏం చేయలేడు. చాలా తమాషా, పని చేసుకుంటూ వెళ్తాం మనం. ఎక్కడో ఒక చోట అబ్బాయి ఇంకా చాలు అనిపిస్తుంది మనకి, ఇంకా చాలు అనిపించాక ఇంక అంతే అవుట్, ఇంకా ఇబ్బంది కదలదు. అది మాత్రం ఎప్పుడూ మనసులోకి రానివ్వకండి. మీకు చాలా అమోఘమైనటువంటి శక్తి మనిషికి ఉంటుంది. ఇంకా చాలు ఇది, ఇంకా మేము నేర్చుకోలేము అనేటటువంటి తపన మాత్రం మీరు ఎప్పుడూ పడవద్దు. మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేర్చుకోవటానికి నన్ను అడగండి అనేగా చెప్తున్నాను. గేట్లు తెరిపించింది కూడా సింబాలిక్ గే, ఉత్తర దక్షిణ ధృవాలు. ఏది చేసినా సింబాలిక్ గే. లైఫ్లో లైఫ్ అంతా సంకేతాత్మకమే, దాన్ని మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. ఏం చెప్పానో కూడా అర్థం చేసుకోండి. ఈ అశ్వమేధ యజ్ఞము ఓపెన్ యూనివర్సిటీకి డిక్లరేషన్ మనం చేయగలిగే స్థితిలోకి రావాలి. ఇది జరిగితే చేయగలం మనం. వీలైనటువంటి వాళ్ళు వచ్చేయండి. తిరుపతిలో వాళ్ళు నేను నవంబర్23కి అయినా చేయండి అంటే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు వాడు, ఎందుకు నేను విజయదశమికి ట్రై చేస్తున్నాను అని. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఏంటి ప్రయత్నాలు? వాళ్ళు అది ఇచ్చాక మనం చేయటం కాకుండా మనం ఇక్కడే ముందు నేర్చేసుకుందాం అనుకోండి, అది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళ ఇద్దరుగో ముగ్గురుగో చెప్పేసి మనం వెనక్కి తిరిగి వచ్చేయచ్చు. లేదు టైము ఆపర్చునిటీ తీసుకుంటే అక్కడే ఉండిపోవచ్చు 40 రోజులు. లేదు నేను ఖచ్చితంగా అడిగేది ఏంటి, 13కి మాత్రం గ్యారంటీగా చేరుకోండి, అక్కడ 1000 మంది రావాలి మనకి. ఆ 1000 మంది చేత కనుక 24,000 గాయత్రి మంత్ర జపం చేయిస్తే 24 కోట్లు అయిపోతుందా? కరెక్టేనా క్యాలిక్యులేషన్? వేసి చూడండి, 24 పక్కన 3 సున్నాలు పక్కన ఇంకో 3 సున్నాలు చాలే. అవునమ్మా, డైలీ డైలీ అవుతుంది.